गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धियो यो न प्रचोदयात् ह्रीं श्रीं ह्रीं ॐ कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयन दत्तात्रेयाय शरणं मम द्रां भारतदेशं యొక్క ఆధ్యాత్మిక పరంపరలో గురు పరంపర యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గురు పరంపర యొక్క ప్రాముఖ్యతలో రీసౌండ్ వస్తాను ఇక్కడ. గురు పరంపర యొక్క ప్రాముఖ్యతలో సృష్టి యొక్క వికాస ప్రమం తెలుసుకోవటం చాలా ముఖ్యం. దానినే సాంఖ్యయోగము అనేటువంటి పేరుతో తెలుపుతూ ఉంటాం, అంటే సంఖ్యల యొక్క యోగము, ద పొటెన్సీ ఆఫ్ నంబర్స్. అంకెల యొక్క స్థలము మారితే దాని విలువ మారటం అనేది మనం గమనిస్తూనే ఉంటాం కదా, ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు. అంటే ఏంటది, అంకెలు వాటి చేతనత్వ స్థాయిని మార్చుకుంటూ ఉంటాయి. అదే అంక ఒక చేతనత్వ స్థాయిలో 1000 అవుతే ఇంకో చేతనత్వ స్థాయిలో అది 1 మాత్రమే అవుతుంది. ఆ చేతనత్వ స్థాయిలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గురువుల యొక్క జీవితంలో ఆ చేతనత్వ స్థాయిలు మనకి ఎలా కనిపిస్తాయో, ముఖ్యంగా మన జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి చేతనత్వ స్థాయిలు 5. ఆ 5 మనకి తెలుసు, చాలాసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మొదటిది ఖనిజము, పృథ్వీతత్వము. రెండవది జలము. మూడవది అగ్ని. నాలుగవది వాయువు. ఐదవది ఆకాశం. ఈ చేతనత్వ స్థాయిలలో చివరిదైనటువంటి పృథ్వీ స్థాయిలో మనం చెప్పుకున్నటువంటి 5 యొక్క ప్రభావము ఉంటుంది. జలస్థాయిలో 4 ప్రభావం ఉంటుంది, అగ్నిస్థాయిలో 3 ప్రభావం ఉంటుంది, వాయుస్థాయిలో 2 ప్రభావం ఉంటుంది, ఆకాశ స్థాయిలో కేవలము శబ్దం యొక్క ప్రభావం మాత్రమే ఉంటుంది. మానవ జీవితం యొక్క ఈనాడు మనం జీవిస్తున్నటువంటి విధానాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేని ప్రభావం బాగా కనిపిస్తుంది, శబ్దం యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది మన మీద. ఒక చిన్న శబ్దము మనని ఉత్సాహపరిచిస్తుంది, ఒక చిన్న శబ్దము మనని నిరుత్సాహపరిచిస్తుంది. అంచేత మానవులు ఏ స్థాయిలో జీవించాలి అంటే శబ్ద స్థాయిలో జీవించాలి. దీనికి పెద్ద ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలియాల్సిన పని లేదు, పెద్ద పెద్ద వేదాలు శాస్త్రాలు మీరు చదవలసిన పని లేదు. కేవలము జరుగుతోన్నటువంటి విషయాలను మనం గమనిస్తే మీకు తెలియనటువంటి ఒక విషయం ఉంది, దాన్ని మీకు తెలియదు అనుకుందాం మనం అసలు. కానీ శబ్దముల కూర్పు తెలుసున్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే దాని గురించి మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇచ్చేయగలడు. అమెరికా వెళ్ళలేదు మీరు ఎప్పుడు, కానీ అమెరికాలో ఫలానా చోటు ఎలా ఉంటుంది అని మీకు కళ్ళకు కట్టినట్టు వాడి నుంచి చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే మీకు చూసినట్టే. అంటే ఇదంతా ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే శబ్దముల యొక్క విలువ, మన జీవితంలో శబ్దములే చాలా విలువను కలిగజేస్తాయి. అత్యద్భుతమైనటువంటి వంటకాలన్నీ మన ముందు పెట్టి తిందా విధానోడైనా తిట్టాడనుకో, ఇంకోడు ప్రేమతో మీకు గ్లాసులో మంచిగా ఇచ్చారు, ఏది మీకు రుచిస్తుంది మీకు తెలుసు కదా. అంటే ఏంటి ఇక్కడ శబ్దస్థాయి, శబ్ద బ్రహ్మన్ అంజద. మొత్తము మానవ జీవితము శబ్దముల యొక్క కూర్పే. మానవ శరీరము ఋగ్వేదముల యొక్క 192 సూక్తముల యొక్క కూర్పు. ఈ రిలేషన్షిప్ మీకు ఎప్పుడు అర్థమవుతుందో వేద విజ్ఞానము మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. వేద సూక్తాలలో మనము ఉచ్చరిస్తున్నటువంటి ప్రతి శబ్దము, ప్రతి శబ్దము యొక్క స్వరూపము కూడా మన శరీరంలో అలాగే ఉంటుంది. అంటే ఋగ్వేదంలోని మీరు 192 సూక్తాలు ఉచ్చరించటమే కాదు, మీరు కనుక ఎదుటివాడి శరీరాన్ని చూస్తే మీకు ఆ 192 సూక్తాలు చదువుకోవచ్చు ఎదుటివాడి శరీరంలో అక్షరాల. ఓ పుస్తకాన్ని చదివినట్టే. ఇప్పుడు ఓం నమ శివాయ మంత్రంతో శివలింగం వేస్తారు కదా, చూశారు కదా, 1000 ఓం నమ శివాయలో ఎన్నో కలిపి ఓ శివలింగ ఆకారంలో రాసిస్తారు. చూడటానికి కదా ఎలా కనిపిస్తుంది శివలింగం, కానీ అందులో ఉన్నది ప్రతిదీ కూడా ఆ శివలింగం యొక్క స్వరూపములో మీకేం కనిపిస్తుంది, ఓం నమ శివాయ అనేటటువంటి అక్షరాలు కనిపిస్తాయి. అలాగే మానవ శరీరములో ఋషులు దర్శించినది మనం ఆ ఓం నమ శివాయ మంత్రముతో తయారు చేసినటువంటి శివలింగాకృతిలో అటు శివలింగమును చూడవచ్చు. కాదు నాకు శివలింగం చూడను, నేను మంత్రాన్ని చూస్తాను అంటే బిట్ బై బిట్ మీకు మంత్రాక్షరాలు ఎలా కనిపిస్తాయో అంత స్పష్టంగాను మీకు మీ శరీరంలో ఋగ్వేదం యొక్క మంత్రాక్షరాలు కనిపిస్తాయి. అదే అవగాహన చేసుకోవాలి మనం, అది జ్ఞప్తి గుంచుకోవాలి. అప్పుడు ఎదుటి వాడిని చూస్తూ ఉంటే మీరు ఎవరిని చూస్తున్నారు, వేదాన్ని చూస్తారు మీరు. వాడు ఎవడైనా కావచ్చు, వాడికి తెలియకపోవచ్చు వాడు వేదమూర్తి అని. ఇంచేత ఒక శ్రీరామ శర్మ ఆచార్య మాత్రమే వేదమూర్తి కాదు, మనం అందరము కూడా వేదమూర్తులమే అక్షరాల. మళ్ళా అక్కడ నేను ఊహించుకుంటున్నాను, నువ్వేం ఊహించుకోక్కర్లేదు, నువ్వు వేదమూర్తివే. అది 2 నెలల్లో మీరు అర్థం చేసుకోవాలి. దానికోసం మనం ఎనాటమీ చదువుకుంటున్నాం ఇక్కడ. చాలా తొందరగా చదువుకోవాలి మీరు. బ్రెయిన్ యొక్క ఎన్ని భాగాలు మీరు చదువుకుంటున్నారు, మొత్తం 4 ఫ్రాంటల్ పెరైటల్ 2 ఆక్సిపిటల్, వేదాలు కూడా 4 ఉన్నాయి. మీ మొత్తము బ్రెయిన్ లో సమస్త వేదాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి. మీరు అది గుర్తుంచుకోండి, మీరు ఊహించుకోకండి. దానికి ఉందండి, మేము దీనికి లింక్ పెట్టి, లింక్ ఏం కాదు అది, అదే అది. అదే ఇప్పుడు లైట్ ఉంది, సౌండ్ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఎక్కడుంది, ప్రకృతిలో ఉంది. వాటి నియమాలు ఎక్కడున్నాయి, ప్రకృతిలో ఉన్నాయి. ఆ నియమాలనే మీరు దర్శిస్తున్నారు కదా. దర్శించి వాటికి ఏ స్వరూపం ఇస్తున్నారు, శబ్ద స్వరూపం ఇస్తున్నారు మీరు. కానీ మోడర్న్ అంటే సైంటిఫిక్ ఈక్వేషన్స్ కి వేద విజ్ఞానానికి చిన్న తేడా ఉంది. ఏంటా చిన్న తేడా అంటే, సైంటిఫిక్ ఈక్వేషన్ ని మీరు చూస్తే ఆ ప్రాకృతిక నియమాలు మీకు కనిపించవు. మీరు ఊహించుకోవాల్సి వస్తుంది, ఈ అంటే ఎనర్జీ, ఎం అంటే మాస్, సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, a = mc² అనే దానికి మీకు కొంత జ్ఞానం అవసరం, ముందు కొంత ట్రైనింగ్ అవసరం. కానీ వేదాలకి ట్రైనింగ్ ఏ అక్కర్లేదు, దర్శించటమే అది. తేడా అర్థమైంది ఏం చెప్పాను? అంచేత వేద మంత్రాలలో మీకు ఊహకి ఏమి వదలక్కర్లే. అందువల్ల పాఠ మాత్రేణ సిద్ధ్యంతి, నువ్వు చూడగలిగితే చూసేస్తావు, చూడలేకపోతే చూడలేవు. అందుకే ఆ బొమ్మ ఎదురుకుండా పెట్టుకోమనేది ఎప్పుడు మీరు ఆ బొమ్మ ఉదాహరణ ఇచ్చేది. మీకు అర్థమవుతుంది కదా బొమ్మ? మీరు చూడగలిగితే ఎదురెదురుగా ఆ రెండు ముఖాలు కనిపిస్తాయి, లేదు ఆ స్తంభం కనిపిస్తుంది, రెండు కనిపిస్తుంది. రెండు కనిపించడానికి ఏం చేయాలి? మీ చేతనతో మార్చుకోవాలంటే దృష్టి కోణము మార్చాలి. దృష్టికోణం మారిస్తే మీకు రెండు కనిపిస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఏది చూడాలనుకుంటే అది చూస్తారు, కానీ రెండోది కూడా అక్కడే ఉంటుంది. అంచేత గురువులు మన శరీరంలో వేదాన్ని దర్శించగలరు, నిన్ను దర్శించగలరు. అంచేత నీలో ఉన్నటువంటి భావి చేతనత్వాన్ని వాళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ వేద మంత్రాలకి అక్కడ ఉన్నవి ఇప్పుడు నువ్వు ఉన్న స్థాయి కూడా తెలుస్తూనే ఉంటుంది. అంచేత ఏం చేయగలరు అప్పుడు వాళ్ళు? చేయటానికి ఉంది సమన్వయం చేయటమేగా, సరిదిద్దటమేగా. ఏం కష్టం ఉంది? అది చేత్తో ఇలా అనిస్తే పోతుంది కనుక వాళ్ళు చేత్తో ఇలా అనిస్తే పోతుంది. మరి అందరికీ అనలేకపోతున్నారే, నువ్వు ఉంచుకోగలగాలి కదా దాన్ని. వాళ్ళు ఉనికి దగ్గర ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది, ఆ ఉత్సాహం వస్తుంది, ఆ వేడి పుడుతుంది. కాస్త మనం ఆ గేట్ దాటుతాం. కారణం అది గురువు యొక్క చేతకాంతనం కాదు, మీ యొక్క లోపము కాదు, అవగాహన లోపం. మీ దృష్టికోణము పూర్తిగా మార్చుకోలేకపోయారు మీరు. ప్రస్తుతం ఇండ్యూస్డ్ ఎఫెక్టే. గురువు చెప్తూ ఉంటే, ఒక మహావ్యక్తి చెప్తూ ఉంటే చాలా లాజికల్ గా అనిపిస్తుంది, రైట్, అలాగే జీవించాలనిపిస్తుంది, అలాగే ఉండాలనిపిస్తుంది. ఆ ఇండక్షన్ దేనివల్ల వచ్చింది మీకు? శబ్దముల వల్ల వచ్చింది. శబ్దముల వల్ల వచ్చినటువంటి ఆ ఇండ్యూస్డ్ ఎఫెక్టే మళ్లీ బయటకు వెళ్ళగానే శబ్దముల వల్లే పోతోంది. ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. అది అర్థం అవుతే మీకు ఈ మంత్ర జపంలో, ఈ యజ్ఞ విధానంలో గురువులు చేసేటటువంటి ప్రయత్నాలు మీకు అర్థమవుతాయి. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది, బాహ్య జగత్తులో ఒక ఎఫెక్ట్ ఉంది, దాన్ని పబ్లిక్ ఒపీనియన్ అంటాం మనం. పబ్లిక్ ఒపీనియన్ ని దాటి మనం వెళ్ళలేము. మనము భారతీయులం అయ్యుండి, మన సంస్కృతిని అభిమానించే వాళ్ళం అయ్యుండి, మన దేశంలోనే మన సంస్కృతి గురించి ధైర్యంగా రోడ్ల మీద మాట్లాడుకోలేము. పబ్లిక్ ఒపీనియన్ మాట్లాడితే ఎదుటివాడు ఏమంటాడు? ఇద్దరికీ తెలుసు ఎవడు ఏముండే, ఇద్దరికీ అభిమానమే, కానీ మాట్లాడుకునే ధైర్యం లేదు. పబ్లిక్ ఒపీనియన్. ఇప్పుడు మనము ఈ గురు చరిత్రలు చదువుకుంటూ ఈ రెండు నెలలలో ఆ పబ్లిక్ ఒపీనియన్ ని మార్చాలి. అది లక్ష్యము. 2000 లోపల ఆ లక్ష్య సాధన మనం చేయలేకపోతే మళ్ళీ డిలే అవుతుందంతే. ఖచ్చితంగా ఈ 2000 నాటికి మళ్లీ గవర్నమెంట్ మారుతుంది. ఎలక్షన్స్ వల్ల మారుతుందో వాళ్లలో వాళ్ళు సర్దుబాటు చేసి మార్చుకుంటారో అది మనకు తెలియదు. కానీ అది మారాలి అంటే మన ప్రయత్నం వల్ల మారుతుంది. అది ఋషుల యొక్క ప్రయత్నం. అది పబ్లిక్ ఒపీనియన్. అంచేతే ముందే విషయాన్ని పట్టుకున్నటువంటి వాడు ముందు గడిపోతారు. పబ్లిక్ ఒపీనియన్ వచ్చిన తర్వాత నువ్వు పట్టుకున్న వాళ్ళకి కాంపిటీషన్. ఇది ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీరు ఫేస్ చేయబోతున్నారు. ముందే ఇలా మారబోతోంది పబ్లిక్ ఒపీనియన్. దీని గురించి మన సొంత తెలివితేటలు మనం ఉపయోగించుకోకర్లే. 5000 సంవత్సరాలు బట్టి ఈ విషయాన్ని ఎలా హోరెత్తించుకున్నారు గురువులు, ప్రిడిక్షన్స్ పేరుతోనో ఆ పేరుతోనో. కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా మాస్టర్ డ్యామేజ్ అని, మదర్ షిఫ్టన్ అని, జాన్ డిక్సన్ అని, ఆర్త్ స్టార్ట్ అవుతున్నవారు అని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మానవ శరీరము ప్రకాశకణ నిర్మితాలే. మానవ శరీరము ప్రకాశ కణ నిర్మితాలే. ప్రకాశ కణ నిర్మితాలు అంటేనే అర్థం సూర్యకిరణాలు నిర్మితాలు. అంచేత రామాయణం దగ్గర నుంచి మహాభారతం దగ్గర నుంచి వేదాల దగ్గర నుంచి మీకు ఎప్పుడు ఏది చెప్పబడినా కూడా సూర్యకిరణాల ద్వారానే చెప్పబడుతుంది. సూర్యకిరణాలను దాటి ప్రస్తుతం మనం వెళ్ళలేము, కానీ సూర్యకిరణాల యొక్క వైబ్రేషన్స్ సాంఖ్య యోగంలో ఏ తలంలో ఉంటాయి? అగ్నితత్వం. అగ్నికి రెండు లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఒకటి వేడి ఇంకోటి లైట్. వేడి లైట్ మానవ శరీరంలో కూడా ఇదే ఉంది, కానీ వేడి గురించి మనం చెప్పుకుంటున్నాం 98.4 డిగ్రీస్ ఉండాలని. మానవ శరీరం యొక్క కాంతిని మనం గమనించటం లేదు. ఋషులు మానవ శరీరం యొక్క కాంతిని ఆరా అనేటువంటి పేరుతో గుర్తించారు. మనిషి ప్రతి చుట్టూ కూడా ఒక కాంతి వలయం ఉంటుంది. మరి మన శరీరం చుట్టూ ఉన్నటువంటి కాంతి వలయం కనిపించటం లేదే? లేదు కనుక కనిపించటం లేదు, ఉంటే కనిపించేది. అంటే ఏంటది? నిరువుగప్పిన నిప్పులాగా ఉంది మన శరీరాలు. నిరువుగప్పిన నిప్పులో వేడి మాత్రమే ఉంటుంది, వెలుతురు కనిపించదు మీకు. కానీ ఒకసారి ఆ బూడిదని ఊదేస్తే మళ్ళీ మీకు కళకళలాడుతున్నటువంటి ఆ ప్రకాశం కనిపిస్తుంది. ఇది ఎలాగా మన గురువులు చేశారు అన్నదానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే, ప్రతి గురువు దగ్గర నిప్పు ఉంటుంది, ధ్వని. ఏదో ఒకలాగా నిప్పు ఉంటుంది, ధ్వనిలాగే ఉండక్కర్లే. సిద్ధి సాయి దగ్గర ధ్వని ఉంది, మరి సత్యసాయి దగ్గర ధ్వని కనిపించటంలే. శివశర్మ ఆచార్య దగ్గర అఖండ దీపం ఉంది, దేవాలయాలలో దీపం వెలిగిస్తూ ఉంటాం. ఏ మంచి పని మహత్తరమైనటువంటి కార్యం చెప్పినా జ్యోతి ప్రజ్వలన అని చెప్తూ ఉంటాం మనం, దీపాలు వెలిగిస్తూ ఉంటాం. ఆ దీపాలు వెలిగించేటటువంటి ఒక రోజు ఉంది భారతదేశంలో, దీపావళి. ఆ రోజు ఆ దీపాలు వెలిగిస్తే ఆ దీపము సంవత్సరం వరకు వెలిగేటటువంటి శక్తి దానికి ఉంటుంది. అందువల్ల ఎంత లేనివాడైనా, ఎంత దాని గురించి తెలియనివాడైనా దీపావళి నాడు దీపాలు వెలిగించుకుంటాడు. కానీ మళ్లీ అదే ఎందుకు చేస్తున్నామన్నది మర్చిపోయాం, ఎలా చేస్తున్నామన్నది మర్చిపోయాం. అంతేకాదు ఆ దీపావళితో పాటు శబ్దాలని ఉపయోగిస్తాం మనం టపాకాయలు. ఆ దీపాల యొక్క కూర్పుతో ఆ శబ్దాలను ఎలా ఉపయోగించుకోవాలో మర్చిపోయి ఢామ్ ఢూమ్ ఢామ్ అంటున్నాం అంతే. ఆ వరుస క్రమంలో లేదు అది. మానవుడి యొక్క చాలా గొప్పతనం ఏంటంటే చాలా పెద్దదాన్ని ఎందుకు పనికిరాని కింద దానికి ఉపయోగించుకోవాలి. పెద్ద ఉదాహరణ మానవ శరీరాన్ని వాడు ఉపయోగించుకుంటున్నటువంటిదే. అత్యద్భుతమైనటువంటి మానవ శరీరం అని అనేక సార్లు మనం చెప్పుకున్నాం కదా, కానీ ఏమి ఉపయోగం చేస్తున్నావు దాన్ని, దేనికి ఉపయోగిస్తున్నావు? కొన్ని ఇంద్రియ సుఖాలకి మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతున్నాం, కానీ అది కూడా ఎంతవరకు? దాని లక్ష్యం కూడా ఏమీ లేదు. అలాగే ఈ పండుగలలో మనం జరిపేటటువంటి కర్మకాండని ఇంద్రియజన్యమైనటువంటి పనులు, దీపాలు వెలిగించడం, శబ్దాలు వినటం, లేకపోతే పిండి వంటలు తినడం, దానికే ఉపయోగిస్తున్నాం తప్ప దానికి వేదపరమైనటువంటి కారణం ఏమిటి? మహర్షులు ఇందుకు వీటిని ఒక పండుగలుగా, ఫెస్టివల్స్ గా మార్చారు, కారణం ఏమిటి? ఆ రోజే ఎందుకు చేసుకోవాలి? మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవటానికి వీల్లేదుగా. ఆ రోజే దీపావళి ఎందుకు చేసుకోవాలి? ఆ రోజే విజయదశమి ఎందుకు జరుపుకోవాలి? ఆ రోజే వినాయక చవితి ఎందుకు జరుపుకోవాలి? కావాలనే నేను రామనవమి, జన్మాష్టమి గురించి చెప్పటం లేదు. ఎందుకంటే అక్కడ మానవ శరీరాలు ఉన్నాయి, కానీ వాళ్ళ అవతార మూర్తులు అది మనం తర్వాత వాటి గురించి ఆలోచించుకుందాం. ప్రస్తుతం ఇదే అర్థం చేసుకోండి వాడు మీరు, మానవ శరీరము సూర్యకిరణ నిర్మాణము. రెండవది ఏం చెప్పాను, మానవ శరీరము ఋగ్వేదము యొక్క అక్షరాల ట్రూ కాపీ, అంటే మన ఫోటో ప్రింట్స్ అన్నమాట ఋగ్వేదానికి. అంచేత ఎన్ని మానవ శరీరాలు ఉన్నాయో అన్ని ఋగ్వేదాలు ఉన్నాయి. అంచేత వేదాలు నాశనం అయిపోయాయి, నాశనం అవ్వవు. దర్శించగలిగే వాళ్ళు ఉంటే వాడికి కనిపిస్తూ ఉంటుంది ఎదురుకుండా, దర్శించలేకపోతే అది అక్కడే ఉంటుంది. అంచేత వేదాలు అపౌరుషేయాలు, ఎవడు రాయలేదు దాన్ని దర్శించగలడు తప్ప. రాసి ఉన్న దాన్ని నువ్వు చదివితే నువ్వు రాసావని ఎలా అంటాడో ఋషులు రాయలేదు, దర్శించారంతే దాన్ని. ఆ దర్శనంలో ఉన్నటువంటి విశిష్టత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీకు అర్థమవుతే పదము పదార్థముగా ఎలా మారిందో అర్థమైపోతుంది. పదము పదార్థముగా మారింది, మానవ శరీరము అనేటటువంటి పదము ఈ పదార్థముగా మారింది, ఆవు అనేటటువంటి పదము ఆ శరీరముగా మారింది. శరీరము అంటే ఏంటి? క్షీయతే ఇది శరీరము, నాశనం అయిపోయేది శరీరము. కానీ పదము నాశనము కాదు, అది అది అక్షరము. ఆ పదాలు నాశనం కావు, ఆ పదాలన్నీ కూడా అక్షరాలే. అక్షరాలు అంటే రెండు అర్థాలు ఉన్నాయి, రెండు అర్థాలు కరెక్టే. అక్షరాలు కూడా మీరు రాసేసినటువంటి అక్షరాలు, మీరు కాగితం ముక్క మీద రాసిన నాశనం అవ్వచ్చు, కానీ మన శరీరంలో ప్రకృతిలో ఉన్నటువంటి అక్షరాలు నాశనము కావు. రుచో అక్షరే పరమే వ్యోమం, నాశనం కాదు అది. మరి పట్టుకోలేకపోతున్నానే, అందుకు అభ్యాసం కావాలి. అక్కడే ఉన్నది చూడాలి. ఆ దర్శన విద్య గురువులు మనకి నేర్పుతున్నారు. మళ్ళీ అర్థం చేసుకోండి, పదము పదార్థముగా మారేటటువంటి విద్యే యోగము. గురువుల యొక్క పదాలు అక్షరాలా జరుగుతాయి కనుక వాటిని వరదానాలు అంటాం. వాళ్ళు ఏమంటే అది జరుగుతుంది. అక్కడ మీ కర్మ ఉందా, దానికి తగిన ప్రారంభం మీ వెనకాతనుందా, అదే ఏముండరు. వాళ్ళు అన్నారు అంటే జరిగిపోతుంది, అది ఇంపాసిబుల్. అది వాళ్ళు అన్న మాటల్ని మౌల్డ్ చేయగలరు, కానీ ఇంకా దానికి స్వరూపాన్ని మార్చలేరు. అందుకే శాపం ఇచ్చేసిన తర్వాత ఆ శాపాన్ని వాళ్ళు వెనక్కి తిప్పుకోలేరు. కానీ ఏమి చేయగలరు? మౌల్డ్ చేయొచ్చు. సరేలే, ఈ శాపము ఇన్నేళ్ల తర్వాత పోతుంది, అది కూడా వాళ్ళు చెప్తారు ఏ పరిస్థితులలో పోతుందో. మీరు గురువుల యొక్క చరిత్రలో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ల యొక్క పదములు పదార్థములుగా ఎలా మారే. సిద్ధి సాయి చరిత్రలో దీనికి చాలా అత్యద్భుతమైనటువంటి సంఘటనలు కనిపిస్తాయి మనకి. ఒక కోర్టులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి సిద్ధికి వస్తాడు, ఉంటాడు కొన్నాడు, వెళ్తాను అంటే వెళ్ళొద్దంటాడు. ఒక సంవత్సరం ఎంత ఉండిపోతాడు, శృతి సాయి వెళ్ళొద్దన్నాడు కనుక వాడు వెళ్ళలేదు. ఏం జరిగిందో తెలుసు కదా మీకు. వీడు వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్తే మరి లీవ్ లెటర్ పంపించలేదు, ఏమీ పంపించలేదు, భయపడుతూ వెళ్ళాడు. భయపడుతూ వెళ్తే ఏం చెప్పాడు, సార్ నేను సంవత్సరం బట్టి రావటం లేదు, మరి సంతకం పెట్టేదా. ఆ సూపర్వైజర్ ఏ మూడ్లో ఉన్నాడో వీడి ఒక సంవత్సరం బట్టి నేను రావటం లేదు అనే మాట వాడు వినలేదు. వాడు విన్నది ఏంటంటే రావటం లేదని. అదేంటే సంతకం పెట్టావు కదా అన్నాడు. ఓ సంవత్సరం బట్టి వాడు సంతకాలు పెడుతూనే ఉన్నాడు, వాడు పనులు చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఎప్పుడో కృష్ణుడు బ్రహ్మదేవుడికి ఒకసారి కృష్ణుడి మీద డౌట్ వచ్చిందిట. డౌట్ వచ్చి ఏం చేశాడు, సత్యలోకాన్ని తీసుకుపోయాడు, ఆవుల్ని ఆ గోపాలకుల్ని అందరినీ తీసుకుపోన్నాడు. ఏం జరిగింది, కృష్ణుడికి బ్రహ్మకే తెలుసు ఇది జరిగిందని, మిగతా వాళ్ళెవరికి తెలియదు ఏం జరిగిందో. ఆ సంవత్సరం పాటు, ఆ మూడేళ్ల పాటు నాకు గుర్తులేదు ఎన్ని సంవత్సరాల పాటు, ఓ సంవత్సరం పాటు మరి సిద్ధిస్థాయి చేసి చూపించాడు. మరి నేను శిరిడీలో ఉండిపోతాను, నా బదులు ఎవడైనా అక్కడ పనిచేస్తాడా, నా బదులు ఎవడైనా అక్కడ పనిచేస్తాడా అని నువ్వు ఎప్పుడైతే అడిగావో జరగదు అది. సిద్ధి సాయిని వాడు అడగలేదు, ఏమవుతుంది నా ఉద్యోగం ఏమవుతుంది అని అడగలే. ఉండిపోమన్నా ఉండిపోయాడు. ఎలా ఉండిపోగలిగాడు, అది సమర్పణ. ఆ ట్రిక్ మీరు నేర్చుకోగలిగితే నేను చెప్తున్నాను, వాడు చెప్పలేదు. వాడికి కామన్ సెన్స్ ఎప్పుడు, నీకు సమర్పణ లేకపోతే కామన్ సెన్స్ ఉపయోగించుకో. కానీ సమర్పణ నటించవద్దు. నీకు లీవ్ లెటర్ అనే మాట వచ్చిందనుకో, ఇంకా నటనే అవుతుంది. అసలు ఐడియా రాదు వాడికి. అది మరి ఒక ఫిజికల్ గురువు ఉంటేనా అక్కర్లే, అనేక కథలు మనం చదువుకుంటాం. గోపాలుడు కథ చిన్నప్పుడు చదువుకుంటాం కదా. అడవి మధ్య నుండి ఒక బ్రాహ్మణి కొడుకు స్కూల్లో చదువుకోవటానికి, స్కూల్లో చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు, అడవి దాటి వస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ గురుకులంలో పెళ్లి, ఆచార్యుల వారి కూతురు పెళ్లి. అందరూ మేము ఇస్తామండి 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 అనేసరికి మరి వీడు కూడా నేనేం తేవాలి అని అడుగుతాడు. వాడికి ఆచార్య వారికి తెలుసు వీడి దగ్గర ఏం లేదు తేలేడు అని. ఇంకా వీడు విసిగిస్తే ఏం చెప్తాడంటే ఒక చిన్న ఇంత చిన్న లక్క పిడతలు ఉంటాయి కదా చిన్నవి, దాన్నడు పెరుగు తీసుకురా అన్నాడు ఇచ్చి. సరే వీడి ఇంటికి వచ్చేసాడు, పెరుగు అది కూడా లేదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ అప్పుడు చెప్తుంది, నీకు తెలీదా మీ అన్న ఉన్నాడు ఒకడు అడవిలో, నీకు ఎప్పుడు కనిపించలేదా, ఆవులు అవి తోలుతూ ఉంటాడు, వాడిని పిలు, వాడిని పిలిస్తే వాడు వస్తాడు నీకు ఇచ్చేస్తాడు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడని. సరే వీడు పిలిచాడు, రెండోసారి పిలిచేసరికి వచ్చేసాడు ఆయన గోపాలకుడిలాగే. ఏంటి తమ్ముడు అన్నాడు. ఇంకో ఈ లెక్క పెడితే ఇచ్చారు మా గురువు గారు, దీని పెరుగు తెమ్మన్నారు. అంతకంటే ఎక్కువ అడగాలనిపించలే అతనికి. ఎక్కువ అడగాలనిపించిందంటే ఎవడున్నట్టు అక్కడ రాదు. ఆ ట్రిక్ అదే, నేను ఐదు నాలుగైదు రోజులు బట్టి మీరు అది ఒక సైక్లింగ్ లాగే ట్రిక్. మీరు సైకిల్ తొక్కుతున్నప్పుడు నేను సైకిల్ తొక్కుతున్నాను అని గుర్తుంటుందా మీకు? అలాగే ఇది చేయండి, అది ప్రాక్టీస్ చేసుకోవాలంతే. ఎలా ప్రాక్టీస్ చేయాలని నన్ను అడిగితే ఏం చెప్పేది? ఆ ప్రాక్టీస్ అంతే, మీ యొక్క అహంకారం ఉండకూడదు అక్కడ. సరే ఆ లెక్క పెడితే ఇస్తాడు, కానీ అది వచ్చిందవడు ఆ మారుమే శూన్యములోంచి వచ్చినటువంటి పెరుగు. అది అది ఎంత ఉంటుంది? అది అనంతము. వేస్తూ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది? మా అన్న ఇచ్చాడు. ఎవడా అన్న? మేము చూస్తాము. కనిపించలే వాళ్ళకి, ఇంచేత మేము చూస్తాము. నువ్వు చూస్తానంటే కనిపించాడు, నువ్వు ఉంటే వాడు రాడు. సాధన యొక్క పరమ రహస్యం ఏమిటి అంటే నువ్వు లయం అయిపోవాలి. ఆ ట్రిక్ అర్థం చేసుకుని, ఆ ట్రిక్ అర్థం అయితే మీరు సాధన చేయక్కర్లే. కానీ అర్థం కాలేదు కదా, ఇంకా చేయాలి సాధన. సాధనలు ఎగ్గొడతామంటే అర్థం ఏంటి? ఎగ్గొట్టేవాడు ఉన్నాడు అంతేగా, కష్టపడలేదు, మేము సాధన చేయలేము, మేము సమర్పణ చేసుకుంటే చాలు. నువ్వు పోవాలి, నువ్వు పోతే వాడు వస్తాడా? ఉన్నది వాడే, ఉన్నది వాడే ఎప్పుడైనా. ఆ రహస్యము గురువుల యొక్క చరిత్రలో మీకు అర్థమవుతుంది. ఇది పబ్లిక్ ఒపీనియన్ గా మార్చాలి. ఇది సంభవమే, ఇది జరుగుతున్నది, ఇది జరుగుతోంది ఇక్కడికి. ఇది ఇలాంటి సంఘటనను జరగనటువంటి ఒక గురు చరిత్రను చూపించండి చూద్దాం ఒక్కటి. అంచేత గురు చరిత్రలన్నీ ఒక చరిత్రే, అనేక మంది గురువుల చరిత్ర లేదు. చాలాసార్లు నేను చెప్తాను కదా, కెమిస్ట్రీ ఒకటే, కెమిస్ట్రీ టీచర్స్ చాలా మంది ఉండొచ్చు, కెమిస్ట్రీ విద్యార్థులు చాలా మంది ఉండొచ్చు, కానీ కెమిస్ట్రీ ఒకటే. నా సబ్జెక్ట్ కనుక మీ సబ్జెక్ట్ ఇంకోటి అవుతే ఆ పేరు పెట్టుకోండి దానికి ఉంది ఉదాహరణకి. అలాగే ఆధ్యాత్మికత ఒకటే, అనేక ఆధ్యాత్మికతలు ఉండవు, అందువల్ల ఇన్ని మతాలు ఉండకూడదు. రాబోయే రోజులలో మ్యూజియంస్ లోకి వెళ్లి నవ్వుకుంటారట పిల్లలు, మన తాత ముత్తాతలు ఇలా కొట్టుకుని చచ్చేవారట మతాల పేరిట. అసలు ఇంత సింపుల్ థింగ్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? మరి వాళ్ళ దృష్టిలో మీరు పరమ మూర్ఖులుగా చిత్రింపబడతారు. కాదు, మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు రివోల్ట్ చేశారట ఇలాంటి మూర్ఖుల మధ్య జీవిస్తూ కూడా, కాదు అని చెప్పారట అనిపించుకుంటారు, మీ ఇష్టం. అది జరిగేది అదే, ప్రిడిక్షన్స్ ఉన్నాయని చెప్తున్నా కదా. అన్ని కూడా మ్యూజియం మతాలు అయిపోతాయన్నాడు, ఇంక్లూడింగ్ ఇండియన్ మతం. ఇండియన్ ధర్మం కాదు, భారతీయ ధర్మము మీద మీకున్న మతాలన్నీ కూడా పిచ్చి పిచ్చి మతాలే. మతాలు అంటే ఒపీనియన్స్. నా మతం ఇది అంటే అర్థం అదే కదా, నా ఒపీనియన్ ఇది. నీ ఒపీనియన్ ఎవడడిగాడు ఇక్కడ? ఉన్నదేంటో చూడు. ఇప్పుడు సూర్యోదయం అయిందని నేను అనుకుంటున్నాను, అవలేదని నేను అనుకుంటున్నానని ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, మీరు వాళ్ళ గురించి ఏమంటారు? అలా అనుకుంటారు మన గురించి రేపు. ఖచ్చితంగా అదే స్థితి. అందులో అనుకోవటానికి ఏముంది? సూర్యోదయం అవుతే అయింది, అవ్వకపోతే అవ్వలేదు అనుకుంటావా అందులో? మరి ధర్మము గురించి ఇన్ని మతాలు ఎందుకున్నాయి, ఇన్ని డిస్కషన్స్ ఎందుకు, డిస్కస్ చేయవలసినటువంటి విషయం ఏముంది? అంచేత మతము గురించి ఎవరిని అడిగినా, సిద్ధిసైన్ అడిగితే నీ మతం ఏంటంటే మాట్లాడు, బుద్ధుడిని అడిగితే మాట్లాడు, శంకరాచార్యులని అడిగితే మాట్లాడు, అది తప్ప మిగతా వాళ్ళని అడుగంటాడు. ఇంచేంటే అక్కడ నువ్వు అడిగావంటే మతం కదా, ఒపీనియన్ ఏంటుంది అక్కడ? నీకు ఉప్పు ఉప్పుగా ఉంటుంది అని తెలిస్తే ఉప్పే అది, నీ తెలియలేదనుకో, ఎన్నిసార్లు మీకు చెప్పినా రుచి మీకు అర్థం కాదు. అంటే రుచి చూడని వాడి సంగతి చెప్తున్నా. ఆ పరమే వ్యోమన్ లో సమస్తమైనటువంటి శక్తులు ఉన్నాయి అని తెలిసినప్పుడు ఈ చదువులు ఎందుకు, ఈ కట్టడాలు ఎందుకు? చేయి తిప్పేసుకుని నువ్వు కావలసిన కట్టడం కట్టుకోగలిగే వ్యక్తి ఉన్నాడు అనుకో, వాళ్ళు కట్టడాలు కడతారా? ఋషులు కట్టుకోలేదు. ఎందుకు కట్టుకోలేదంటే వాళ్ళకి చేతగా కాదు, అవసరం లేదు. నేను చెప్పే కదా, వైజాగ్ వెళ్ళినప్పుడు సముద్ర పొడ్డున ఎన్ని కార్లు, అందరూ కార్ల మీద వస్తారు. అక్కడికి వచ్చి ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారు. అలాగే ఆ కారు పక్కన పెడతారు. అలాగే ఈ పరమే వ్యోమంలో ఉన్నటువంటి ఆ పరమ శక్తి మీకు అర్థమైనప్పుడు, అనుకున్నది తక్షణమే జరిగిపోతున్నప్పుడు, అనుకుంటా ఎందుకు కూర్చోటం? నీకు కావాల్సి వచ్చినప్పుడు అనుకుంటావు, లేకపోతే అనుకోవు. బాగా డబ్బుంది బ్యాంకులో, నా డబ్బు కావాలి, నా డబ్బు కావాలి, నా డబ్బు కావాలి అనుకోడు వాడు. కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాడు, లేకపోతే దాని గురించి ఆలోచించాడు. అసలు మన భారతీయ గురు పరంపర ఆ సర్వ సమర్థత గురించి చెప్తుంది. అందువల్లనే ఇప్పటికీ కూడా ఆ పరంపర మీరు చూడక్కర్లే, ఇప్పటికీ కూడా మహామహులందరూ కూడా ఈ యోగుల మధ్య కాళ్ళ మీద పడుతున్నారు కదా. ఎందుకు కాళ్ళ మీద పట్టడం? వాడు ప్రైమ్ మినిస్టర్ కదా, వాడెందుకు సత్యసాయిబాబా దగ్గరికి రావటం, వచ్చి కాళ్ళకి పాదాభివందనం ఎందుకు చేయటం? అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ని మనం కించపరచటంలే, మన భారతీయ సంస్కృతి వెనకాతల ఉన్నటువంటి ఆ రహస్య యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. వాడు ఒక వ్యక్తికి దండం పెట్టడం వల్ల వాడు ఏది కించపరచలే. నీ గురువుకి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అవడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏమంటాడు ప్రైమ్ మినిస్టర్? నమస్కారం మాస్టారు అంటాడు. అంటే వాడు ప్రైమ్ మినిస్టర్ చెప్పి పోయిందా ఏంటి? ఏమీ లేదు. అనలేదనుకో, వాడి యొక్క సంస్కారహీనత బయటపడుతుంది, అంతేనా? అది మనకు అర్థం కాక ఈ సెక్యులరిజం సెక్యులరిజం అనే పేరుతో ఎంత పిచ్చి బతుకులు బతుకుతున్నాం మనం. మన ఆ బతుకుల్ని మీరు రివోల్ట్ చేయాలి మీరు. కానీ రివోల్ట్ చేయటంలో మన ఉద్దేశం ఏంటి? అసలు ఏ మతము వద్దు, మనం మతాల గురించి మాట్లాడటం లేదు. అసలు నిజాల గురించి మాట్లాడుతున్నాం, ట్రూత్స్ గురించి మాట్లాడుతున్నాం. అందుకే సత్యమేవ జయతే అన్నది భారతీయ సంస్కృతి యొక్క స్లోగన్. ట్రూత్ విల్ కాంకర్ ఆల్వేస్ ఇన్ ది ఎండ్. ఈ క్షణంలో ఏమవుతుంది అన్నది మనకు అనవసరం. ఇన్ని మతాలు ఉన్నా రాబోయే కొన్ని వేల సంవత్సరాలలో ఒకే ధర్మం మిగులుతుంది. దానికి ప్రస్తుతం గురువులు పెట్టినటువంటి పేరు ఏంటంటే వైజ్ఞానికమైనటువంటి ధర్మము. వైజ్ఞానికం అనేటువంటి పేరు పెట్టకల్లే అక్కడ, కానీ అది అలవాటు అనమాట. ప్రతి దానికి ఇప్పుడు తెలుగు ఫెనటిజం వచ్చేసరికి అలా ఏం చెప్తున్నాం, తెలుగు విజ్ఞానము ఏంటో అది నాకు పేర్లు ఇప్పుడు గుర్తులేదు, దొరకు నవ్వుతూ ఉండేవాళ్ళం కదా. అది పెట్టినా పెట్టకపోయినా అదే. అలాగా ఆ వైజ్ఞానికమైనటువంటి ధర్మములో సత్యాన్ని గుర్తించేటటువంటి విద్య అంచేత వేద సాంప్రదాయాన్ని అర్థం చేసుకోండి, ఋగ్వేదాన్ని అర్థం చేసుకోండి, మానవ శరీరమే ఋగ్వేదముగా ఎలా మారుతుందో అర్థం చేసుకోండి. ఆ ఋగ్వేదముగా మారేటటువంటి మానవ శరీరము వేద మంత్రాల యొక్క మన భాష యొక్క తేడాన్ని అర్థం చేసుకోండి. మనము శబ్దాలు ఉపయోగించుకుంటున్నాం, వేదములలో కూడా శబ్దాలు ఉపయోగించబడ్డాయి. కానీ వేదములలో ఉపయోగించినటువంటి శబ్దాలు పదార్థ రూపం దాలుస్తాయి, మనము ఉపయోగించుకునేటటువంటి శబ్దాలు పదార్థ రూపము ధరించుట లేదు. ఇక కానీ శరీరంలో ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాడు ఏ భాష ఉపయోగించుకున్నా అవి పదార్థ రూపం ధరిస్తాయి. క్రైస్త సాంస్క్రిట్ లో మాట్లాడాడు అని నేను అనుకోవటం లే, బుద్ధుడు పాలీ భాషలో మాట్లాడాడు, వెంకయ్య స్వామి లెక్కలు సరి చూస్తూ కూర్చున్నాడు తెలుగు. ఇంచత ఆ శబ్దాలన్నీ రూపుదాల్చాయి, వాళ్ల శరీరములో ఉన్నటువంటి వేదమును పట్టుకున్నారు వాళ్ళు. కానీ ఆ వేదాన్ని పట్టుకోవటానికి చాలా సులభమైనటువంటి అత్యద్భుతమైనటువంటి భాష సంస్కృతం. ఎందుకు ఆ భాష సంస్కృతం అని చెప్తున్నాం, మీ శరీరములో ఓ చిన్న మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టుకుంటే ఆ అక్షరాలన్నీ కనిపిస్తాయి. ఏ ఆర్డర్లో కనిపిస్తాయి, ఋగ్వేదంలో ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో కనిపిస్తాయి. ఒక్క అక్షరము కూడా పొల్లిపోదు, కానీ వంకర తిరగచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, శివలింగాకృతి ఉందనుకోండి, ఓం నమ శివాయ అన్నది ఒకదాని తర్వాత ఇలా ఉండకుండా ఇలా పైకి లేచి మళ్ళా ఇలా పక్కకు వచ్చి మళ్ళా ఇలా కిందకి వెళ్ళొచ్చు. కానీ కన్సిక్యూటివ్ ఉందే, ఒకదాని తర్వాత ఒకటి, ఈ అక్షరం తర్వాత ఒకటి, ఈ అక్షరం తర్వాత అదే ఆకృతిలో మీకు అక్షరాలు కనిపిస్తాయి. దానికి ఆ ఛానల్ చూడమనేది మీకు మహర్షి ఛానల్ మీరు చూడండి. ఉత్తరం పెట్టుకు లాభం అంటే మీరు పొద్దున్న నా క్లాస్ అయిపోగానే ఒకళ్ళు ఇద్దరు చూడండి, అవి వస్తున్నప్పుడు మిగతా వాళ్ళని పిలిచేయండి, రికార్డ్ చేసుకోండి. చెప్పాను రికార్డింగ్ రెడీగా ఉంది కదా, రికార్డ్ చేసేయండి. రికార్డు చేసేసిన తర్వాత మీరు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు సహజంగానే మీకు ఆ పార్ట్ లోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఆ పార్ట్ లోని అక్షరాలను మీరు దర్శించగలిగితే ఆ పార్ట్ పర్ఫెక్ట్ హెల్త్ లోకి వెళ్ళిపోతుంది. వేద మంత్రాలలోని విజ్ఞానం అది. మొన్న చెవులు గురించి చెప్పాం కదా, అగ్ని మీ లే పురోహితం అని ఆ 8 అక్షరాలు మన చెవులలోంచి ఎలా వెళ్తుందో అక్కడికి వెళ్తున్నప్పుడు కనుక మీరు దాన్ని పెట్టుకుంటూ పోతూ ఉంటే, ఇప్పుడు డాక్టర్లు ఏదో చెప్తారా 3 దోషం ఉందన్నాం అనుకోండి, అగ్నిమి 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 సెట్ అయిపోవాలి ఆ రోగం. పూరోహి పూరోహి ఇక్కడుందని చెప్తాడు కదా, దానికి మీకు ఎనాటమీ తెలియాలి బాగా. మీకు ఎనాటమీ తెలియకపోతే కుదరదు ఇది. కానీ అనాటమీ తెలుసుకోవటానికి ఆ పేర్లే మీకు కష్టం, కానీ మిగతా దేది కష్టం కాదు. కానీ తప్పదు పేర్లు గుర్తించుకోవటానికి, ఇచ్చండి ఆ పేర్లు తెలియకపోతే ఎట్టా మనకి. ఆ విజ్ఞానము మన గురువులకి తెలుసు కనుక అన్ని రోగాలు నయం చేసేవాళ్ళు వాళ్ళు. సర్వరోగహర సామర్థ్యము వాళ్ళ దగ్గర ఉన్నది అని మనకి అర్థమైంది కదా. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇవాళ పార్టీ ఏం చెప్పానో, మన శరీరములే వేదములు, మన శరీరములే అక్షరముల సముదాయము. మన శరీరములో వేదములలో చెప్పబడినటువంటి ప్రతి సూక్తము అదే ఆర్డర్లో కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. రెండోది ఏం చెప్పాను నేను, పదము పదార్థముగా మారటానికి ఒకే ఒక టెక్నిక్ ఉంది, అది సైక్లిక్ ప్రాసెస్. అందుకే మాల పట్టుకుని మంత్రాన్ని మీరు ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు తిప్పుతూ ఉంటారు కదా. ఈ సైక్లిక్ ప్రాసెస్ లో ఎప్పుడో అప్పుడు ఆ మంత్రము రూపము దాలుస్తుంది, అప్పుడేమంటాం మనం, ఆ మంత్రం యొక్క దేవత సాక్షాత్కరించింది. ఈ ట్రిక్ మీకు అర్థమవుతే జపం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా జపం చేస్తారు, మనస్సు పెట్టి జపం చేస్తారు. అండర్లైన్ చేయాలి కదా, మనస్సు పెట్టి చేయకపోతే ఏమవుతుంది, క్లాసులో లెక్చర్ పాఠం చెప్తూ ఉంటాడు, మనస్సు అక్కడ ఉండదు, వింటారు అన్ని. క్లాసు బయటకు వచ్చాక ఏమవుతుంది, ఏమైందంటే మన మంత్ర జపాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ సైక్లిక్ ప్రాసెస్, అక్షరముల యొక్క నాశనము లేని స్థితి, అక్షరముల యొక్క పదార్థ స్థితి. పదార్థ స్థితిని శరీరము అంటాము, నాశనము లేని స్థితిని అక్షరము అంటాము. ఈ విషయాలు మననము చేసుకుంటూ